ஆப்யாயந்து மமாங்கானி. வாக் ப்ராணச்சக்ஷு ஶ்ரோத்ரம் அதோ பலமிந்த்ரியாணி ச ஸர்வாணி ஸர்வம் ப்ரஹ்மோபநிஷதம் மாஹம் ப்ரஹ்ம நிராகுர்யாம் மாமா ப்ரஹ்ம நிராகரோத் அநிராகரணமஸ்த்வநிராகரணம் மே அஸ்து. ததாத்மனி நிரதேம் ய உபநிஷத்சு தர்மாஹம் தே மயி சந்து. ஓ தே மயி சந்து. ஓம் சாந்தி சாந்தி சாந்திஹி. మూడవ అధ్యాయం 9వ మంత్రం. తస్మిగుం స్త్వై కిం వీర్యమితి అపీదగుం సర్వం ఆదదీయ யதிதம் பிருத்திவ்யாமிதி. ఈ కేనోపనిషత్ ఉపనిషత్తులో కేన అనే కేనా అంటే దేని చేత అని అర్థం. ఆ ఉపనిషత్తు కేన దేని చేత ఈ యొక్క ఆత్మ అనేటువంటి దైవం దేవ అనేటువంటిది పని ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. కేనేషితం ప్రేషితం మనః కేన అనే దాని వల్ల రావడం వల్ల కహ కౌకే కం కౌకాన్ కేన కాభ్యాం కైహి బై వాట్ తృతీయ విభక్తి ఏకవచనం. అందువల్ల దీనికి కేనోపనిషత్ అని పేరు. దేని వలన ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి అంటే ఆత్మ వలన అని చెప్పారు గురువుగారు. ఆ బ్రహ్మస్వరూపం వలన ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఆ బ్రహ్మ కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము, మనస్సు ద్వారా గ్రహించలేము, సాధారణమైన మనస్సు ద్వారా గ్రహించలేము. అది బుద్ధికి, మామూలు వాళ్ళ బుద్ధికి అందేటటువంటిది కాదు. ఎందుకంటే అది బాహ్యమైనటువంటి వస్తువుల్లో ఒక వస్తువు కాదు కనుక. బాహ్య వస్తువులు మనం చూసినట్లుగా విన్నట్లుగా తెలుసుకున్నట్లుగా తెలుసుకోబడే వస్తువు కాదు కనుక అది బాహ్య ప్రపంచంలో మాత్రం ఉండేది కాదు కనుక దాన్ని ఒక వస్తువుగా మనం చూడలేము. మరి ఏమిటండి ఆ వస్తువుగా మనం చూడలేనప్పుడు అటువంటిది ఉంటుందా అసలు? చూడలేమంటున్నారు, వినలేమంటున్నారు, మనసుకు అర్థం కాదంటున్నారు, బుద్ధికి కూడా అర్థం కాదంటున్నారు. అట్లాంటి వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్లుగా కనపడలేదే. కళ్ళతోన్నా చూడాలి, చెవులతోన్నా వినాలి, మనసుకన్నా అది అర్థమయ్యేటట్లు ఉండాలి కదా. మీరు ఇవన్నీ కాదు అంటే ఎలా అంటే, గురువుగారు ఏం చెప్పారు, ప్రతిబోధ విదితం అన్నారు. ఎందుకు అలా చెప్పాము అంటే అది నువ్వే అయ్యున్నావు. ఆ స్వరూపం నీ యొక్క ప్రతి జ్ఞానంలో కూడా ప్రతి బోధం, ప్రతి బోధ అంటే ఏ ప్రతి యొక్క జ్ఞానంలో కూడా ఆ యొక్క ఆత్మస్వరూపం తెలుస్తున్నది. నేనున్నాను నాకు తెలుసు, నేనున్నాను నాకు తెలుసు, నేనున్నాను నాకు తెలుసు, ఐ యామ్ ఐ నో. అది ప్రతిబోధ విదితం మతం. అప్పుడు ఆ విధంగా చెప్పంగానే ఆ శిష్యుడు ఉన్నతాధికారి అవ్వడం వల్ల చెప్పింది వెంటనే అర్థం చేసుకొని మన్యే విదితం అన్నాడు. నాకు అర్థమైంది అన్నాడు. ఓ గురువుగారు, మీరు చెప్పింది నాకు అర్థమైపోయింది, ఆ ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకున్నాను అన్నాడు. మళ్ళీ గురువుగారు ప్రశ్న వేశాడు, తెలుసుకున్నానంటావా? తెలుసుకున్నాను అంటే నీకు తెలియలేదు అని అన్నారు. నీకు తెలుసు అని అంటే నీకు తెలిసింది చాలా తక్కువ అని నూనం అన్నారు. ఇంకా విచారించవలసి ఉంటుంది. అలా గనక నువ్వు గనక చెప్తే నేను తెలుసుకున్నాను, అన్ని ఆ వస్తువులను తెలుసుకున్నట్టుగా ఇది కూడా తెలుసుకున్నాను ఒకవేళ నువ్వు అంటే నీకు తెలియలేదు అని అర్థం. ఒకవేళ నీకు తెలిసినా కూడా సగుణ బ్రహ్మమే ఇన్ఫీరియర్, సగుణ బ్రహ్మం అని నీకు తెలిసి ఉండొచ్చు, ఎందుకైనా మళ్ళీ ఒకసారి విచారించడం మంచిది అన్నారు. ఆ శిష్యుడు గురువును మించిన శిష్యుడు అన్న లాగా తెలివి గెలవాడు అవడం వల్ల, సాధన చతుష్టయ సంపన్నుడు అవడం వల్ల ఎలా చక్కగా సమాధానం చెప్పాడు. అది నాకు తెలుసు, అది నాకు తెలియదు. అది నాకు తెలియదని కాదు, తెలుసు అని కాదు, అది తెలిసినది తెలియనిది అన్నాడు. ఇది ఎవరికైతే అర్థమవుతుందో ఇక్కడున్న వాళ్ళందరిలో వాళ్ళకి ఇది అర్థమైనట్టే అన్నాడు. ఇటువంటి ఆన్సర్ మీరు ఎక్కడ ఏ ఉపనిషత్తులో వెతికినా కనపడదు. ఇంత ఇంజీనియస్ ఆన్సర్ అది ఒక స్టూడెంట్ చేత చెప్పబడడం అంటే ఆ గురువు ఎంత గొప్పవాడై ఉండాలి, ఎంత బాగా కమ్యూనికేట్ చేసి ఉండాలి, ఆ శిష్యుడు ఎంత అర్హత కలిగి ఉండాలి. ఆయనే ప్రతిబోధ విదితం మతం అని చెప్పి ఒక్క మాటలో చెప్పేశారు గురువుగారు. ఈ శిష్యుడేమో అంతకంటే తెలియగా అది నాకు తెలిసినది కాదు, తెలియనిదని కాదు, తెలుసు తెలియనిది అన్నాడు. ఇదేమిటయ్యా అంటే అది ఉన్నతాధికారులకు అర్థమవుతుంది కానీ మంద మధ్యమ అధికారులకి ఆ విషయం తెలియాలి కదా అంటే ఇంకొన్ని మెథడ్స్ ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ద్వారా, ఆ టెక్నిక్స్ అంటాం, ఆ ఉపాయాల ద్వారా దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యవచ్చు అన్నారు. స్ట్రైట్ ఆన్సర్ తెలియకపోతే ట్యూటోరియల్ కాలేజీకి పోతారు చూసారా పిల్లలు? డైరెక్ట్గా స్కూల్లో కాలేజీలో క్లాస్ చెప్పేటప్పుడు అర్థం కాకపోతే ఏం చెప్తారు టీచర్స్? ట్యూషన్కి రా అంటారు, ట్యూటోరియల్ కాలేజీకి రమ్మంటారు. అంటే ఎక్స్ట్రా అనమాట కోచింగ్, ఇదంతా ఎక్స్ట్రా కోచింగ్. ఇప్పుడు మనం చదివేదంతా థర్డ్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్, ఇది ఎక్స్ట్రా కోచింగ్ అనమాట. పర్వాలేదు, ఎక్స్ట్రా కోచింగ్ వాళ్ళు కూడా పాస్ అవుతారు కదా. కాకపోతే వీళ్ళకి 6 నెలలు పడితే వాళ్ళకు 1 సంవత్సరం పడుతుంది అంతే. పాస్ అవడం ముఖ్యం, ముందు క్లాసులోకి వెళ్ళడం ముఖ్యం. అదేవిధంగా ఈ 3వ అధ్యాయం నుంచి, అందుకే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఈ జ్ఞానం అనేటువంటిది ఒక ఇంట్యూషన్ కాదు, నాకు అవి కనపడుతున్నాయండి ఇవి కనపడుతున్నాయి అనేటువంటి ఒక ఇంట్యూషన్ కాదు ఇది. యు కెన్ లెర్న్, యు కెన్ గెట్ దిస్ నాలెడ్జ్ ఓన్లీ ఇన్ ట్యూషన్. యు హ్యావ్ టు సెపరేట్, పుట్ ఏ నైఫ్ ఆన్ దేర్, నాట్ ఇంట్యూషన్, ఇన్ ట్యూషన్. దిస్ ఇస్ ట్యూషన్, దిస్ ఇస్ ట్యూషన్ క్లాస్. మీరు ఎంతైనా చెప్పండి, ఏమండి ఈ ఆత్మ అనేటువంటిది ఒక ఇంట్యూషన్ లాగా అట్లా రావాలండి. ఇంట్యూషన్ అంత పరీక్ష చింతనట, అది లోపల నుంచి అది అట్లా జ్యోతిలాగా ప్రకాశించి మనకు కనపడుతుంది అన్నారు. అందుకని అలా మాట్లాడే వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఎంత చెప్పినా, గురువు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అందుకని శాస్త్రానికి వచ్చేటప్పుడు మనకి ఈ యొక్క ఆలోచనలన్నీ ఉంటాయి. ఆత్మని ఇలా ఇంట్యూషన్ ద్వారా తెలుసుకోవాలి. కొంతమంది అడుగుతారు, ఏమండి ఇప్పుడు అంతా విన్నాం అర్థమైంది, ఒకరోజుకు ఆత్మ ఎక్స్పీరియన్స్ కావాలి అంటారు. మనం ఏం చెప్పాం? ద ఎక్స్పీరియన్సర్ ఈజ్ ఆత్మ, ద అబ్జర్వర్ ఈజ్ ఆత్మ, ద నోవర్ ఈజ్ ఆత్మ, ద సీయర్ ఈజ్ ఆత్మ. ఆ తెలుసుకునేవాడే ఆత్మస్వరూపం. ఉన్నప్పుడు తెలుసుకునేవాడు దేనికోసమైతే వెతుకుతున్నాడో వాడే అది అయినప్పుడు ఆ ఆత్మ ఎలా కనబడుతుందండి? మళ్ళీ చెప్తాను ఆ సెంటెన్స్. తెలుసుకోవాలి ఆత్మని అనుకునేవాడు తానే ఆత్మ అయి ఉన్నప్పుడు ఆ ఆత్మ తనకు ఎలా కనపడుతుంది? కనపడదు. ఎందుకంటే తానే అయ్యున్నాడు కనుక. ఆ ఆత్మ నేనే అయ్యుంటే నాకేమిటండి మరి తెలియడం లేదు అన్నాడు. అట్లా అడుగు బాగుంది. ఏం తెలియడం లేదు అంటే నీకు అనాత్మ మీద అభిమానం ఎక్కువ ఉంది, ఈ శరీరం మాంసం ముద్ద మీద నేనే అనేటువంటి అభిమానం ఉంది, ఈ మనసు నువ్వే అని అనుకుంటున్నావు, నువ్వు చూసేదంతా కూడా నిజమని చెప్పి అనుకుంటున్నావు కనుక ఆ భావన వల్ల నీకు ఈ జ్ఞానం కలగడం లేదు. అందుకని ఏం చేయాలి? ఆ భావనను తొలగించు. తొలగించాలంటే ఏం చేయాలి? ఉపాసన చెయ్యి, క్రమశిక్షణను పాటించు, తపస్సు చెయ్యి, వ్రతాన్ని పాటించు. నీకు అందులో సాధనలు ఉన్నాయి. అలా చేస్తూ ఉంటే నువ్వు కూడా అర్హతను పొందుతావు. ఆ అర్హత వల్ల నీకు ఇంకొక రివిజన్ క్లాస్ అంతే. అప్పుడు మళ్ళీ నీకు అర్థమవుతుంది. అందుకని కథ ద్వారా చెప్తున్నావు. ఆ కథ ద్వారా ఏం చెప్తున్నావు? బ్రహ్మ ఉన్నాడు అని తెలుసుకోవడం ఇది ఇంద్రియ అగోచరం అన్నా. అందుకని ఇంద్ర దేవతలు ఇదంతా మన గొప్పతనమే అనుకుంటూ ఉంటే ఈ దేవతల అహంకారం పోగొట్టడం కోసం ఆ పరబ్రహ్మం యక్షుడిగా వచ్చి ఆ యక్ష రూపంలో వీళ్ళ యొక్క శక్తి అంతా పరీక్షించడానికి వచ్చినప్పుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఇంద్రుడు మిగతా దేవతలు అందరూ కూడా అగ్నిదేవుణ్ణి ప్రార్థించి, అగ్నిదేవత నువ్వు వెళ్ళి ఆ యక్షుడు ఎవరో కనుక్కొనిరా, ఇదంతా ఉపనిషత్తు చెప్పే కథ. ఆ శిష్యుడు ఆ గురువు అయిపోయింది, ఉపనిషత్తు చెప్తుందన్నమాట ఇప్పుడు. లేకపోతే ఆ గురువు గారు ఈ కథ రూపంలో మిగతా శిష్యులకి, అతను వెళ్ళిపోయినాడు అసలు ఉత్తమ అధికారి వెళ్ళిపోయినాడు, ఇంక ఆయనకేం పని ఇక్కడ, మంద మధ్యం అధికారులందరికీ కథ చెప్పిన ఆయన కూర్చోండి పురాణం భాగవతంలాగా కూర్చొని వాళ్ళకి కథ చెప్పి ఎలా చెప్తున్నారంటే ఈ విధంగా అన్నమాట. అప్పుడు అగ్నిదేవుణ్ణి ఎవరని తెలుసుకోవడానికి పంపిస్తే అగ్నిదేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వెవరయ్యా అంటే నేను చాలా గొప్పవాడిని, అన్నిటిని దహిస్తాను అని అని అగ్ని అంటే, అప్పుడు ఆ యక్షుడు ఒక ఎండు గడ్డిని, ఒకే ఒక గడ్డి అంటే మూట కూడా కాదు, ఒకే గడ్డి పరక అంటాం చూసారా, గడ్డి పరకని ఆయన ముందు పెడితే ఎంతో శక్తిని ఉపయోగించి దాన్ని దహించడానికి ప్రయత్నం చేస్తే దహించలేకపోతాడు అగ్ని. అవమానంతో తల ఉంచుకొని వెనక్కి తిరిగి వస్తాడు, నేను తెలుసుకోలేకపోయినాను అని అంటాడు. ప్రయత్నం వీడకూడదు కదా, ప్రయత్నం చేస్తూ ఉండాలి. సైనా వాయుదేవుడా నువ్వు వెళ్ళిరా అన్నారు. అలాగే నేను వెళ్తాను, నేను కనుక్కుంటాను, అగ్నిదేవుడికి చేతగా లేదు, నేను కనుక్కుంటా అన్నాడు. ఎందుకంటే అహంకారం ఉంది చూసారా. ఎప్పుడైతే అహంకారం ఉంటుందో మనిషికి సత్యం అనేటువంటిది తెలియదు. అందుకని ఆ యక్షుడు ఎవరు అని తెలుసుకోలేకపోయినాడు. దానికి నిదర్శనం మనకేంటంటే అహంకారం ఉండకూడదు మనిషిలో. అహంకారం ఉన్న వ్యక్తికి పరమసత్యమైనటువంటి జ్ఞానం కలగదు. అందుకని మనలో అహంకారం పోవాలి. అహంకారానికి ఆపోజిట్ ఏమిటి? వినయం. అహంకారం లేకుండా ఉండడం, గర్వం, దర్పం, ఇవన్నీ కూడా దూరం అవ్వాలి ఫస్ట్ మనిషిలో. అవి వదలడం చాలా కష్టం. ఏదో కొంచెం తెలుసుకుంటాం, అన్నీ ఉన్న విస్తరి అణిగిమణి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతూ ఉంటుంది అంటారు. నిండుకుండ తొణకదు అంటారు. సగం ఉంటే నీళ్లు, తొణుకుంటే కింద పడుతూ ఉంటాయి. అట్లాగే వేదాంతం చదివే విద్యార్థి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వినయం, నమ్రత, భక్తి, శ్రద్ధ. ఇవన్నీ ఉంటే ఆ జ్ఞానం దానంతటా అదే వస్తుంది. మనం ఏం చెయ్యక్కర్లేదు. మనం చేయవలసింది ఈ సాధనాలు, దాన్ని అలవర్చుకోవాలి. గర్వం అనేటువంటిది అణు మాత్రం కూడా ఉండకూడదు. వినయం అలా లేకపోవడం వల్లనే వీళ్ళకి ఇప్పుడు పాఠం నేర్పవలసి వచ్చింది. వాయుదేవుడు కూడా వెళితే వాయుదేవుడు కూడా అహంకారం, గర్వం, నేనేముంది అన్నింటినీ ఊపేస్తాను అన్నాడు. సరే అన్నిటిని కదిలించేస్తాను, అన్నిటిని కింద పడేస్తాను అన్నాడు. సరే ఈ గడ్డి పరగను కదిలించు నాయన అంటే కదిలించలేకపోయినాడు. అందుకని ఈ విధంగా ఇటువంటి కథలన్నీ చెప్పడం దేనికంటే మనలో ఉన్న అహంకారాన్ని పోగొట్టడం కోసం. అక్కడ వాయుదేవుడు ఉన్నాడా, గడ్డి పరక కదిలించాడా, ఇవన్నీ స్టోరీలు జరిగినాయంటారా అండి, అందులో తాత్పర్యం లేదు మనకు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెదర్ ది స్టోరీ హ్యాస్ హ్యాపెండ్ ఆర్ నాట్. మనకు ఏమిటి ముఖ్యం అంటే ఈ కథలో ఉన్నటువంటి నీతి సారాంశం, దాని యొక్క పర్పోర్ట్ అంటారు, ఎందుకోసం చెప్పబడింది ఈ కథ, అది తీసుకొని లైక్ షుగర్ కేన్ జ్యూస్ మాట్లే. షుగర్ కేన్ జ్యూస్ ఏం చేస్తాం, అందులో మిషన్లో పెట్టగానే క్రష్ అయిపోయి రసం వచ్చేస్తుంది. అదేం చేస్తా పిప్ అంత చూస్తూ కూర్చుంటామా ఏముంది ఏముంది ఇందులో అని విసిరి పారేస్తాం అవతల. అందుకని ఇది ఎప్పుడు జరిగింది, ఎవరు చెప్పారు, ఇవన్నీ కథలు జరిగినాయి అంటారా లేదంటారా, ఇందులో ఆర్గ్యుమెంటే వద్దు. ఎవరితో ఎవరిని మాట్లాడకండి, ఎవరితో కూడా. ఎవరిని కృష్ణుడు అర్జునుడికి బోధించాడంటారా యుద్ధ భూమిలో అంతసేపు, నిజమేనంటారా, ఏ సంవత్సరంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ కేనోపనిషత్తు ఎవరెవరికి చెప్పుంటారు, నిజమేనా, ఆరాధిగడం అన్నమాట. ఇవన్నీ ఆరాధించేవాడు ఏమిటంటే అసలు విషయంలో ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి, అసలు విషయంలో ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని ఈ పురాణాల ఇతిహాసాలలో కూడా మనం ఆ కథల వెంట పడి పరిగెత్తకూడదు. తెలివిగలవాడు, బుద్ధిమంతుడు, వివేకవంతుడు ఏం చేస్తాడు, ఎందుకు చెప్పబడింది ఈ కథ, దీని యొక్క సారాంశం ఏమిటి, దేనికోసం చెప్పబడింది, దీని నుంచి నేనేం గ్రహించాలని వేదం కోరుతున్నది, ఈ కథ నుంచి నేను ఏం గ్రహించాలని వేదం కోరుతున్నది అది గ్రహించాలి కానీ. అందుకని ఈ కథలో మనకు సారాంశం ఏమిటి, అహంకారం తొలగించుకో, ఆ పరమేశ్వరుడు ఉన్నాడని నమ్మవలసినది. కనపడకపోయినప్పటికీ కూడా కళ్ళకి గురువుగారు చెప్తున్నారు, శాస్త్రం చెప్తుంది కాబట్టి ఒకరోజుకి నేను తెలుసుకుంటాను అనే నమ్మకంతో వెళ్ళాలి. అందుకని ఆ కథ యొక్క అర్థం అది. ఈ విధంగా వింటేనే శాస్త్రం అర్థమవుతుంది కానీ మన మనసులో ఉన్నటువంటి ఏదేదో ఆలోచనలు పెట్టుకొని వింటూ ఉంటే అర్థం కాదు. అందుకని మన మనసులో ఉన్నటువంటి రాంగ్ కన్క్లూషన్స్, రాంగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి 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 తీసేయబడుతుంది సోమవారం సోమవారం క్లాసులో. ప్రతి సోమవారం ఎన్ని సంవత్సరాలండి, ఎంతకాలం ఉంటాయో అంతకాలం తీసేస్తూ ఉండాలి వాటిని. మనకే తెలియదు ఎప్పుడెప్పుడు ఏ ఆలోచనలు వస్తాయో, అరే రే ఇట్లా ఆయన ఆలోచించానే తప్పుగా ఆలోచించాలని చెప్పి మనం అనుకుంటాం తర్వాత. అందుకని అటువంటి కథలన్నీ చెప్పబడుతూ ఉన్నాయి. దాని ద్వారా ఈ రోజుకి కూడా మన వాళ్ళు పెద్దలు కథల సంగతి తెలిసినప్పటికీ కూడా శ్రద్ధగా వింటారు. ఎందుకు వింటారు, కథ జరిగిందా ఎప్పుడు జరిగిందా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ చెప్తూ ఉంటే అందులో ఉన్నటువంటి ఆ ధర్మం, ఆ నీతి దాంట్లో తన్మయం అయిపోవాలి. అలా అయిన రోజు కథ ఒక దాని యొక్క విలువ ఏమిటని చెప్పి తీసుకున్న తర్వాత ఆ కథ ఏమిటనేటువంటిది మనకు అవసరం లేదు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. నెవర్ డిస్కస్ అబౌట్ ద స్టోరీస్, దే ఆర్ స్టోరీస్. ఫిక్షన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఫిక్షన్స్. ఫిక్షన్స్ అంటే తెలుసా, కల్పితం ఉంటాయి, అందులో కొన్ని కల్పనలు ఉంటాయి. వీళ్ళు చెప్పి భాషలో చెప్పాలంటే మసాలా అంటారు చూసారా. ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మసాలా, మన అచ్చ తెలుగులో చెప్పాలంటే కల్పనలు. కల్పనలు అంటే అవి మన నిజంగా జరగవు కానీ కల్పన చేస్తారు. ఆ కల్పన వల్ల మనసులో మార్పు వస్తుంది. సో ఈ కథ కూడా అంతే. వాయుదేవుడు కదిలించలేకపోయినాడు, తర్వాత వాయుదేవుడు కూడా తిరిగి వచ్చిన తర్వాత ఈ 9వ మంత్రంలో మనం చూస్తున్నాం వాయుదేవుడు ఏం చెప్పాడు అని. తస్మిగం స్త్వయి కిం వీర్యమితి అన్నారు. యక్షుడు అడిగాడు, ఏమని? కిం వీర్యం, నీ యొక్క గొప్పతనం ఏమిటి అని అడిగితే, త్వయి తస్మిన్, నీ యందు ఉన్నటువంటి శక్తి ఏమిటి, గొప్పతనం ఏమిటి? ఆదదీయం సర్వం అపీదం, నేను ప్రతిదాన్ని ఇక్కడి నుంచి కదిలించగలను, ఎత్తగలను, ఏదైనా సరే ఎంత పర్వతంగా కానివ్వండి, పెద్ద పెద్ద మహామహా వృక్షాలే నేను కదిలించేస్తాను అని అన్నాడు. ఇదం పృథివ్యాం, ఏదేదితే ఈ భూమి మీద ఉన్నదో, ఈ భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా చూడండి, ఒక్కొక్కసారి బిల్డింగ్లే పడిపోతాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లే, అందులో మోడర్న్ బిల్డింగ్లు కడుతుండగానే పడిపోతున్నాయి, కడుతుండగానే పడిపోతున్నాయి, అంత బాగా కడుతున్నాడు, గాలికే ఆగం అట్లా ఉన్నాయి అంటే అని చెప్పి అన్నప్పుడు, ఈ వాయుదేవుడికి పదవ మంత్రంలో యక్షుడు చెప్తున్నాడు, ఏం చేయాలి, నీ డ్యూటీ ఏమిటి, ఇప్పుడు నువ్వు గొప్పవాడు అన్నావు కదా, విను. తస్మై తృణం నిదధౌ ఏతద్ ఆదస్ ఏతద్ ఆదస్వేతి ఆదస్వేతి తదుప ప్రేయాయ సర్వజవేన తన్న శశాకాదాతుం స తతయేవ నివవృతే నైతదశకం విజ్ఞాతుం ఏతద్ యక్షమితి యదేతద్ యక్షమితి తస్మై తృణం నిదధౌ. అతని ముందు, వాయుదేవుడి ముందు, వాయు భగవానుని ముందు ఈ యొక్క గడ్డి పరకని నిదధౌ అంటే ఉంచాడు అని అర్థం. ఉంచాడు నిదధౌ. ఏతత్ ఆదస్వ, ఈ గడ్డి పరకని, దీనిని ఆదత్స్వ, నువ్వు పైకి లేపవలసినది, ఈ చిన్న గడ్డి పరకని, నీ గొప్పతనము నాకు తెలుసుకోవాలని ఉన్నది, ఈ యొక్క శక్తి సామర్థ్యం చూపించు నాయన అని అడిగాడు యక్షుడు వాయుదేవుణ్ణి. తత్ సర్వజవేన నశశాక ఉపప్రేయాయ, సర్వజవేన అంటే తన శక్తినంతా కూడగట్టుకొని అని అర్థం. సర్వ జవేన, తన శక్తినంతా కూడగట్టుకొని అంటే ఉన్న శక్తినంతా తీసుకున్నాను అనమాట, తన దగ్గరికి క్రోడీకరించి దాన్ని ఆ గడ్డి పరకను ఎత్తడానికి. ఉపప్రేయాయ, వాయు సమీపించాడు. ఉపప్రేయాయ అంటే సమీపించాడు ఆ గడ్డి పరకని, సమీపించి నశశాక ఆదాతుం, ఆదాతుం అంటే దాన్ని పైకి ఎత్తడం కోసం ప్రయత్నం చేసినప్పుడు నశశాక అతనికి శక్తి లేకుండా పోయింది. నశశాక దాన్ని పైకి ఎత్తలేకపోయినాడు, అశక్తుడైనాడు అని అర్థం. దాన్ని ఆ గడ్డి పరిగిన పైకి ఎత్తడానికి అశక్తుడైనాడు, శక్తిని కోల్పోయినాడు. ఆయనకు ఆ శక్తి పోతే ఇంకా వాయుదేవుడికి ఏమిటండి శక్తి? వాయుదేవుడికి అన్నీ పైకి లేపే శక్తి, అదే లేదంటే ఇంకా వాయుదేవుడికి గాన్, దట్ ఓవర్ పవర్. అగ్నికి దహన శక్తి లేకపోతే ఇంకా అగ్ని ఏముంది కదా. తత్ సహ నివవృతే, దాన్ని ఎత్తలేకపోవడం వల్ల ఆదదాతుం తత్ నశశాక, అందుకని ఏమైంది, సహా వాయుదేవుడు నివవృతే వెనుదిరిగాడు. నివవృతే ఎక్కడి నుంచి, తతహా ఏవ, ఆ యక్షుడి దగ్గర నుంచి, ఆ స్థలంలో నుంచి వెనుదిరిగాడు. వచ్చి ఏం చెప్పాడు వీళ్ళకి, న అశకం విజ్ఞాతుం ఇతి ఏతత్ యత్ ఏతత్ యక్షం న అశకం. నేను శక్తిరహితుణ్ణైనాను. దేంట్లో అన్నాడు, విజ్ఞాతం తెలుసుకొనడంలో శక్తిరహితుణ్ణైనాను. విజ్ఞాతం అంటే తెలుసుకొనడంలో నేను అశక్తుణ్ణైనాను. దేన్ని తెలుసుకోవడంలో? యత్ ఏతత్ యక్షం, ఈ యక్షుడు ఎవరు అని తెలుసుకోవడంలో నేను అశక్తుణ్ణైనాను, నేను తెలుసుకోలేకపోయినాను అని అర్థం చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంద్రుడు, ఇంకా వీళ్ళు వాళ్ళు ఎందుకయ్యా, అగ్నిదేవుడికి వాయుదేవుడికే సాధ్యం కాలేదు, ఇంకా జలదేవతని పృథ్వీదేవతని పంపించి ఏం ప్రయోజనం కదా. అగ్నిదేవుడి జలదేవత కంటే, వరుణ దేవత కంటే, పృథ్వీదేవత కంటే అగ్ని గొప్ప, అగ్ని కంటే వాయు గొప్ప. వాళ్ళకే సాధ్యం కాకపోతే ఇంకా వేరే వాళ్ళని పంపించి ఏం ప్రయోజనం? అందుకని ఫైనల్గా ఎందుకు ఎంత గొడవ, నువ్వే వెళ్ళిరా నాయన అని చెప్పి ఇంద్రుణ్ణి పంపిస్తున్నారు. 11వ మంత్రం.
అథీంద్రమబ్రువన్ మఘవన్నీతద్విజానీహి కిమేతద్యక్షమితి తథేతి తదభ్యద్రవత్. తదభ్యద్రవత్తస్మాత్ తిరోధధే. అథ ఇంద్రం అబ్రువన్.
అథ అంటే తర్వాత. తర్వాత అంటే ఇప్పుడు ఈ వాయువు అగ్ని ఎప్పుడైతే పరాజయాన్ని పొందారో, అశక్తులైనారో, దాని తరువాత అని అర్థం. ఏమన్నారు వాళ్ళు? అబ్రువన్. వీళ్ళందరూ దేవతలందరూ కూడా ఇంద్రం అబ్రువన్, ఇంద్రుడితో చెప్పారు. ఇతి, ఈ విధంగా. ఈ విధంగా అంటే రాబోయే సెంటెన్స్ అన్నమాట. ఈ క్రింది విధంగా మఘవన్ విజానీహి ఏతత్ఖిం. మఘవన్ అంటే ఓ బలవంతుడా అని అర్థం. శక్తి సామర్థ్యము కలిగిన వాడా మఘవన్, బలవాన్ అని అర్థం. మఘ అంటే, మఘ అంటే శక్తి. ఇంద్రుడికి అధికమైన శక్తి ఉన్నది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, తత్వబోధలో చదివాం మనం, ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దేవత. వాచో అగ్ని ఒక్కొక్క ఇంద్రియం, రసనాయ వరుణ ఘ్రాణస్య అశ్వినౌ, ఈ విధంగా చదివాము. శ్రోత్రస్య దిగ్దేవత చక్షుష సూర్య, ఈ విధంగా చదివాం. వీటన్ని ఇంద్రియాలన్నింటికీ ఒక్కొక్క దేవత ఉన్నాడు. ఈ ఇంద్రియాలన్నీ నడిపింపబడుతున్నది ఎవరి చేత? ఇంద్రుడు బలస్వరూపుడు అని సూక్తాల్లో చెప్పబడింది. హస్తయోరింద్ర అన్నారు. హస్తయోరింద్ర కర్మేంద్రియాలకి అన్నిటికీ కూడా ఇంద్రుడు కూడా ముఖ్యమైన దేవత అని చెప్పబడింది. ఇక్కడ ఇంద్రుడు కూడా ఈ దేవతలన్నింటినీ కూడా తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఇంద్రుడు చాలా గొప్పవాడు అని చెప్పబడుతున్నది. కానీ అహంకారం ఉంది ఇంద్రుడిలో కూడా, నేను ఈ దేవతలందరికీ అధిపతిని, దేవత అధిపతి, స్వర్గలోకాధిపతి ఇంద్రుడు. అలా బలం కలిగినటువంటి వాడు అవడం వల్ల ఇంద్రుడు ఎలా అవుతారు తెలుసా? ఇంద్ర పదవి రావాలంటే 100 యాగాలు చేయాలి, 100 యాగాలు చేయాలి, 100 యాగాలు 1000 యాగాలు చేస్తే ఇంద్రుడు అయిపోతారు. మీరు కూడా చేస్తే మీరు ఇంద్రుడు అవుతారు. అది చేయాలి కదా ముందు. ఇంద్రుడు అనేటువంటిది పదవి, ఇట్ ఈస్ ఎ పోస్ట్, పర్సన్ కాదు. ఇంద్ర పదవి, కాబట్టి ఈ మహర్షులు వీళ్ళందరూ కూడా ఈ ఇంద్రపదవి కోసం అన్ని యాగాలు యజ్ఞాలు చేసేవాళ్ళు. అందుకని ఇంద్రుడికి భయం, ఎవరైనా యాగాలు యజ్ఞాలు చేస్తుంటే వాళ్ళు ఈ పోస్టుకు వచ్చేస్తారు. అందుకని వాళ్ళు యాగాలు యజ్ఞాలు చేసేటప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏదో విధంగా అలా చేస్తూ ఉంటే వాళ్ళకి పదవి రాదు కదా, తనే కూర్చోవచ్చు. మోస్ట్ సెల్ఫిష్ అన్నమాట ఇంద్ర పదవి. ఎందుకంటే సుఖం కదండి, రంభావోరవసేపు నా మేనక నాందరూ అక్కడే అమృతం తాగుతూ కూర్చుంటారు, కష్టమే లేదు, సుఖం. ఎప్పుడు ఎప్పుడు దేవతలు వచ్చి ఏదన్నా కొడితే గెలితే ఆ నారాయణుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన వచ్చి రక్షిస్తాడు, హాయ్ జాలీ జాలీగా ఉంటుంది అనుకుంటారు వాళ్ళు. ఆయనకి ఇన్సెక్యూర్, మోర్ ఇన్సెక్యూర్ పర్సన్ ఎవరంటే ఈ ప్రపంచాల సృష్టిలో ఇంద్రుడు. పవర్ ఉన్నవాడికి కదండి ఆ ఇన్సెక్యూరిటీ మోర్, డబ్బులు ఉన్నవాడికి పవర్ ఉన్నవాడికి ఇన్సెక్యూరిటీ, లేనివాడికి అసలు లేదు, హాయిగా ఉంటాడు వాడు. ఉన్నవాడేమో ఇది పోతుందేమో అని భయం. అందుకని ఇంద్రుడికి కూడా ఎప్పుడు ఈ పదవి పోతుందో ఏమో అని భయం అన్నమాట. అందుకని కాంపిటీటర్స్ ఎవరన్నా వస్తే ఆ కాంపిటీటర్స్ని ఏదో విధంగా వాళ్ళకి నష్టం చేయకూర్చడం అలవాటు. అంత శక్తి కలిగిన వాడు ఏతద్విజానీహీను తెలుసుకోవలసింది అని చెప్పారు వాళ్ళు. ఏతద్ యక్షం, ఈ యక్షుడు ఎవరు అని నువ్వు తెలుసుకోవలసింది. తథా ఇతి, అలాగే అన్నాడు ఇంద్రుడు. లేదు లేదు, నేను వెళ్ళనంటే బాగుండదు కదా, అధిపతి ఎవరైనా ఏదైనా చెప్తే మనకు బాధ్యత ఇస్తే నమ్మి అది చేయాలి కదా, నాకు తెలియదంటే ఇన్సల్ట్, అప్పుడు అధిపత్యం యొక్క ఇదే పోతుంది, విలువే పోతుంది. అందుకని అభ్యద్రవత్ తత్ తిరోధదే తస్మాత్, అలా చెప్పిన తర్వాత ఇంద్రుడు అభ్యద్రవత్ ఆ యొక్క యక్షుణ్ణి సమీపించాడు. సమీపించేటప్పటికి ఏమైంది, తత్ ఆ యక్షుడు తిరోధదే, తిరోభావాన్ని పొందాడు అంటే కనపడకుండా అదృశ్యమైనాడు అని అర్థం. తిరోధదే అంటే తిరిగి వెళ్ళిపోయాడు అక్కడ లేకుండా, విత్ డ్రూ అని అర్థం. తస్మాత్ ఆ యొక్క ప్లేస్ నుంచి, ఆ యొక్క స్థలం నుంచి కనపడకుండా అంతర్ధానమైనాడు యక్షుడు, అంతర్ధానమైపోయినాడు. ఇది మరీ ఇన్సల్ట్ కదండి, వాళ్ళు కనీసం యక్షుడిని చూడనన్నా చూశారు, ఆ చూసే భాగ్యం కూడా నాకు కలగలేదే, ఇప్పుడు వాళ్ళకి పోయి నేనేం చెప్పాలి అని చెప్పి ఇంద్రుడు ఆలోచిస్తున్నాడు. నేను వెళ్ళనే వెళ్ళను వెనక్కి అని చెప్పి అక్కడే నుంచుంటాడు. అది శ్రద్ధ, ఇప్పుడు దానివల్ల శ్రద్ధ తెలుస్తుంది. అగ్ని ఏం చేశాడు, కొంచెం ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా, ఆహా అవమానం జరగగానే వెళ్ళిపోయినాడు, వాయువు వెళ్ళిపోయినాడు, కానీ ఇంద్రుడు అక్కడే వెయిట్ చేస్తాడనమాట. చేసి నెక్స్ట్ మంత్రంలో
సహ తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామ బహుశోభమానాం ఉమాం హైమవతీం తాగుం హోవాచం కిమేతద్యక్షమితి.
ఇంద్రుడు మనస్సుకు అధిష్టానం అని చెప్పాం కదా, అటువంటి ఇంద్రుడు సహా తస్మిన్నేవాకాశే స్త్రియం ఆజగామ. సహా అండ్ తర్వాత మనం సప్లై చేసుకోవాలి. సహా ఏం చేశాడు అతను, సహా అంటే అతడు, తత్శబ్ద దకారాంత పుంలింగ తత్శబ్ద సహతౌతే తం తౌతాన్. సహా అంటే అతడు, అతడు అంటే ఎవరు, ఇంద్రుడు. తస్థౌ అక్కడే రిమైండ్ అన్నాడు, అక్కడే ఉన్నాడు, అక్కడే నిలబడి ఉన్నాడు అని మనం సప్లై చేసుకోవాలి.
తస్మిన్నేవ ఆకాశే,
తస్మిన్ ఆ ఆకాశమునందే ఎక్కడైతే యక్షుణ్ణి చూశాడో అగ్నిదేవుడు వాయుదేవుడు, ఆ స్థలమునందే ఈ యక్షుడు అంతర్ధానమై ఎవరొచ్చారు, స్త్రియం బహుశోభమానాం స్త్రియం ఆజగామ. అంత అలంకరింపబడినటువంటి బహు శోభమానంగా ఉన్నటువంటి ప్రకాశంగా ఉన్నటువంటి, అంటే శరీరం అంతా ప్రకాశంగా ఉంది ఆభరణాలతో అలంకరణతో, స్త్రీయం అంటే స్త్రీని, స్త్రీ అక్కడ కనపడింది, ఆ జగమ అంటే కనపడింది, ప్రత్యక్షమైంది అని చెప్పచ్చు. ఆ జగమ, ఆ జగమ అంటే ఇంద్రుని, ఇంద్రుని ముందు అనే అతని ఇంద్రుడి యొక్క కంటి ఎదుట ఈ యొక్క స్త్రీ ఎదురైంది. ఎవరు ఆవిడే అంటే, ఎవరు ఆ స్త్రీ అంటే హైమవతీం ఉమాం. హైమవతి అంటే హైమం అంటే బంగారం, బంగార స్వరూపమైనటువంటి అని. హిమవంతుడి యొక్క పుత్రి హైమవతి, హైమతి అంటే స్వర్ణమయం అని అర్థం. హేమం, హేమం అంటే బంగారం, హేమం బంగారం, హైమం అంటే హైమవతి. హైమవతి ఎవరు? ఉమాదేవి. ఉమాదేవి ఎవరు? పార్వతి. పార్వతి ఎవరు? శివుడి భార్య. శివుడు ఎవరు? జ్ఞానస్వరూపం, బ్రహ్మజ్ఞానానికి స్వరూపం ఆయన. ఆయనకు భార్య అయినప్పుడు ఆయన జ్ఞానం ఉంటుందా ఉండదా? ఉండాలి. కొంతమంది భర్తలకు జ్ఞానం ఉంటుంది, భార్యకు ఉండదు. కానీ పార్వతి అట్లా కాదు. భర్తకు ఉన్నటువంటి జ్ఞానం అంతా ఆమెను పొందింది. అంత శక్తివంతురాలు పార్వతీదేవి. అందుకని శివుడు బ్రహ్మ విద్యతో పోల్చబడినాడు. ఆ శివుడికి పత్ని అయి ఉండడం వల్ల పార్వతీదేవి కూడా బ్రహ్మ విద్యా స్వరూపం అని చెప్పుకోవచ్చు, లేకపోతే సరస్వతి అని కూడా చెప్పచ్చు. ఇక్కడ సరస్వతి, ఉమాదేవి అంటే ఎవరు? శక్తి స్వరూపిణి. సరస్వతి లక్ష్మి శక్తి. కాబట్టి పార్వతి సరస్వతి వేరు కాదు. సరస్వతి అంటే ఎవరు? బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య స్వరూపం సరస్వతీదేవి. కాబట్టి హైమవతి తాం ఉవాచేన్, ఇంద్రుడు ఆ యొక్క బంగారాభరణాలతో భూషణాలతో అలంకరింపబడినటువంటి ఆ ఉమాదేవిని అడిగాడు. ఏమని ప్రశ్నించాడు? ఉమాదేవి అంటే గురు శాస్త్రం అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎలాగైతే ఒక శిష్యుడు ఒక ప్రశ్న వేస్తాడో గురువుని, ఆ గురువు అంటే శాస్త్ర స్వరూపం. శిష్యుడు వేసే ప్రశ్న ఎవరిని వేస్తున్నట్టు? నిజంగా శాస్త్రానికి వేస్తున్నట్లే కదా ప్రశ్న. కాబట్టి ఇక్కడ ఉమాదేవి అంటే గురువు అని చెప్పుకోవచ్చు, ఇంద్రుడు ప్రశ్న వేస్తున్నాడు గనక శిష్యుడని చెప్పుకోవచ్చు, అక్కడే నిలబడి ఉన్నాడు గనక శ్రద్ధావంతుడు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ ఉమాదేవి గురువుగానే ఉండాలి, శాస్త్రమాత అని చెప్పుకోవచ్చు. ఇది కథని ఈ విధంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉమాదేవి అంటారు, కాసేపు సరస్వతి అంటారు, కాసేపు శాస్త్రం అంటారు ఏమిటండి, కాసేపు గురువు అంటారు ఏమిటండి, ఇవన్నీ ఏమిటండి ఇంత కన్ఫ్యూజ్ చేస్తారన్నారు. అలా వింటేనే ఆ కథలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం అలా తీసుకోగలం. ఎందుకంటే ఇక్కడ ఉమాదేవి అంటే అచ్చంగా అపర్ణ, ఆ పార్వతీదేవిని తీసుకోకూడదు. ఇక్కడ మనకు పార్వతీదేవితో ఏమిటండి పని? అసలైన పార్వతీగానే తీసుకుంటే ఇక్కడ మనకు అవసరమే ఉండదు. కానీ ఆ పార్వతి ఏమై ఉండాలి ఇక్కడ అంటే గురువు శాస్త్రం సరస్వతి అయి ఉండాలి అని అర్థం. ఇవన్నీ ఆచార్య భాష్యంలో వ్రాస్తారు వివరంగా, ఎందుకంటే వాళ్ళందరూ ఆ శాస్త్రాన్ని ఎలా వినాలో అలా విన్నారు, ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకున్నారు, ఎలా అర్థం చేసుకున్నారో అలా అర్థం చేసుకున్న తర్వాత ఎలా జనానికి అందించాలో ఆ విధంగా అర్థమయ్యేటట్లు వ్రాశారు. అలా వ్రాసినది చదివిన వాళ్ళకి అదే విధంగా అర్థమవుతుంది. అందుకని శంకర భాష్యం చదివి గురు పరంపర ద్వారా నేర్పితేనే ఈ విద్య వస్తుంది. కానీ కమెంటరీస్ బుక్స్ చదివి చెప్తే వచ్చేది కాదు ఇది. అందుకని చదవడం వేరు, జ్ఞానం కలగడం వేరు. చదివినంత మాత్రాన జ్ఞానం కలగదు, వినవలసిన విధంగా వినాలి అది. అందుకని హైమవతి ఆ హైమవతిని ఉమాం ఉమాదేవిని హైమవతిని సర్వ ఆభరణాలతో అలంకరింపబడినటువంటి ఆ స్త్రీని ఏ యక్షుడైతే ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో ఆ యక్షుడి స్థానంలో దర్శనమిచ్చినటువంటి ఆ దేవిని ఇంద్రుడు అడిగాడు ఏమని. ఏతద్ యక్షం కిం, ఇప్పుడు నా ముందు ఒక యక్షుడు వచ్చారు ఇక్కడ, ఆయన ఎవరమ్మా అని అడుగుతాడు. నాకు చెప్పవలసినది అని అడిగితే తర్వాత శ్లోకం నుంచి వస్తుంది ఏం చెప్తుంది ఉమాదేవి అనేటువంటిది. ఇక్కడ 12వ శ్లోకంలో మనం 11వ శ్లోకంలో 12వ శ్లోకంలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంద్రుడు అక్కడే నిలబడి యక్షుడు అంతర్ధానమైనప్పుడు ధ్యానం చేశాడు. ఏమైనా సరే ఈ శక్తి ఏదైతే అదృశ్యమైందో నా ముందు నుంచి నాకు తెలియజేయుగాక అని చెప్పి సంకల్పంతో ధ్యానం చేశాడు. చేయడం వల్లనే ఆ దేవి ప్రత్యక్షమైంది. ధ్యానం చేసే వాళ్ళకే కదా ప్రత్యక్షం అవుతుంది దేవి. దేవి కానీ దేవుడు కానీ ఎవరైనా ప్రత్యక్షం అయితే ఎవరికి అవుతారండి? ధ్యానం చేసేవాళ్ళకి. అది మనం సప్లై చేసుకోవాలి. ధ్యానం చేయకపోతే ఆ కోరిక సంకల్పం లేకపోతే యక్షుడి స్థలంలో దేవి ఎందుకు రావాలి? ఈయన ధ్యానం చేసి ఉండాలి. ధ్యానం చేశాడు అంటే ఏమిటి? వినయం కలిగి ఉండాలి, శ్రద్ధావంతుడై ఉండాలి, ఓర్పు కలిగిన వాడై ఉండాలి. ఇవన్నీ మనం సప్లై చేసుకోవాలి. వినయం అనేటువంటిది ఈ కథ ముఖ్య అంశాలు మూడు అన్నమాట. ఒకటేమిటంటే ద ఇంపార్టెన్స్ అన్నమాట, గురువు యొక్క ప్రాముఖ్యత. ఒకటి, ఉమాదేవి గురువు రూపంలో వచ్చింది కాబట్టి గురువు యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తోంది ఇక్కడ. ఒకటి అది. ఆ యొక్క యక్షుణ్ణి తెలుసుకోవాలి అంటే శాస్త్రం అవసరం అనేటువంటి తెలియజేస్తోంది. గురువు శాస్త్రం లేకుండా గురువే లేడు. ఎవరైనా ఒకవేళ గురువు అన్నా కూడా ఆయన నిజమైన గురువు కాదు, సెకండరీ గురువు అని అర్థం, నాట్ ప్రైమరీ గురు. దీక్షా గురువులు, ఫ్యామిలీ గురువులు, ఫ్యామిలీ డాక్టర్ మాదిరి ఫ్యామిలీ గురువులు, మంత్రదీక్ష జపమాల ఇచ్చే గురువులు అంటూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కాదు. శాస్త్రం ఎవరి దగ్గర అయితే ఉందో ఉండంగానే సరికాదు, ఎవరైతే బోధిస్తారో. కాబట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ శాస్త్రం రెండు. తర్వాత శరణాగతి, సరెండర్, టోటల్లీ సరెండర్ టు ద గురు శాస్త్రం. ఆ సరెండర్ శరణాగతి భావన ఉంటేనే అర్థమవుతుంది. అందుకని ఇంద్రుడు అంతటి వాడు శరణాగతిని పొందాడు. అక్కడే నుంచొని ధ్యానం చేసి నువ్వే శరణం, నేను తెలుసుకోలేకపోయినా నాకు కనపడవలసింది, తెలియజేయవలసింది అని చెప్పి శరణాగతిని పొందాడు. అందుకని అలా పొందిన వాడికి నిద్రాహారాలు మాని అయినా సరే ఆ బ్రహ్మాన్ని జ్ఞానం పొందనేటువంటి తపన కావాలి మనిషికి. తపన లేదని ఏమండి మనకేం వచ్చేటట్లు లేదండి, నెక్స్ట్ జన్మలో చూద్దాలండి, క్లాసుకు పోతే అరగంట సేపు నిద్రే వస్తుంది, ఏమిటండి ఇవంటే అని కొంచెం ఓర్పు లేకుండా వినకుండా ఉన్న వాళ్ళకి ఏమొస్తుందండి. అందుకని అలర్ట్గా ఉండే వాళ్ళకి, అలర్ట్గా ఉండాలంటే ఏం చేయాలి, తక్కువ భోజనం చేయాలి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, అన్ని సమస్యలు లేకుండా చూసుకోవాలి, అన్నిట్లో ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా మనస్సుని ఫ్రీగా ఉంచుకోవాలి. మనమేం చేస్తామంటే అన్నిట్లో మనమే, శరీరం ఆరోగ్యమో అంతంత మాత్రం, మనసు దృఢత్వమో అంతంత మాత్రం, ఇంకా అంతంత మాత్రం అంతంత మాత్రంలోనే అన్ని పొందాలని కోరుకుంటాం, అది పొందట్లేదే అని చెప్పి దిగులు పడతాం. అయ్యే పనేనా ఇవన్నీ? అందుకని శాస్త్రం ప్రతి చోట విద్యార్థి అంటే ఎట్లా ఉండాలి, విద్యార్థి మనసు ఎలా ఉండాలి, విద్యార్థి ఆహారం ఎలా ఉండాలి, విద్యార్థి ఎక్కడెక్కడ మాట్లాడాలి, ఎవరెవరితో మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఏమేమి మాట్లాడకూడదు, ఇవన్నీ చెప్పబడినాయి భగవద్గీతలోనే చెప్పబడినాయి. 17వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో భగవాన్ కృష్ణ పరమాత్మ చెప్తూనే వెళ్తుంటారు. ఆమెను ఒక వేదాంతి స్టూడెంట్ అంటే ఎట్లా ఉండాలి అని చెప్తారు. కానీ అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి. ఇవన్నీ అయ్యేటప్పటికి సంవత్సరాలు పడుతుంది కదండి అన్నారు. పడుతుందండి, పట్టకుండా ఎట్టా ఉంటుంది అన్నారు. పిల్లవాడు పుట్టంగానే పరిగెడుతున్నాడా, కాలేజీకి వెళుతున్నాడా, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాం? మరి తొందరగా పెరగరా, తొందరగా పెరిగి కాలేజీ ఇవి సంపాదించంటే అవుతుందా? నేనేదో ఓల్డ్ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పి వాడు పెరుగుతాడా ఏమిటి? ఇప్పుడు అందరూ ఓల్డ్ ఏజ్ మ్యారేజే కదా, కొంచెం బాగా 35లో 45లో పెళ్ళి అయితే వీళ్ళకి పిల్లలు పుట్టేటప్పటికి వాడికి 50 ఏళ్ళు వస్తాయి. ఆ మనిషికి 50 ఏళ్ళు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఎంతకాలం అండి? వీడు 10వ తరగతికి రాకముందే ఆయన రిటైర్మెంట్ అయిపోతాడు. తొందరగా చదువురా నాయన అంటే అవుతుందా ఏమిటి? అదే జ్ఞానం కూడా అంతే. ఎందుకు మనం ఏదో ముసలితనంలో వచ్చాం కదా అని చెప్పి అంతా ఒకరోజు అర్థమైపోవాలంటే అర్థమవుతుందా? మిమ్మల్ని ఎవరిని అంటలేదు, చెప్తున్నా సహజంగా వచ్చేవాళ్ళంతా అబౌవ్ 60, మినిమం 50, మ్యాక్సిమం 60-70 కూడా ఉన్నాయి. ఒక ఆయన వస్తారు క్లాస్కి, 80 ఇయర్స్ ఆయనకి, 2 బస్సులు మారొస్తాడు, అన్ని క్లాసులకు వస్తాడు ఆయన. అయితే భగవంతుడు ఆరోగ్యం శక్తి ఇచ్చాడు అవి చూడండి. లేకపోతే ఏమొస్తాం? అది ఏమన్నా కారు ఉందా పాప ఏమన్నానా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సాయంత్రం పూట క్లాస్ 7:30 అయిపోతే క్లాసు ఇంటికి పోయి ఎంత టైం అవుతుంది? ఎంత శ్రద్ధ ఉండాలి పాపం, ఎంత కష్టపడి వస్తారు. ఓకే, సైడ్ పాయింట్. శరణాగతి. నెక్స్ట్ శ్లోకం, 4th చాప్టర్.
సా బ్రహ్మేతి హోవాచ, బ్రహ్మణో వా ఏతద్విజయే మహీయధ్వమితి తతోహైవ విదాంచకార బ్రహ్మేతి.
సా, అక్కడ సహ అన్నారు, ఇక్కడ సా అంటారంటే అక్కడ పుంలింగం, ఇక్కడ స్త్రీలింగం. అక్కడ సహ ఇంద్రుడు, ఇక్కడ సా ఎవరై ఉండాలి? స్త్రీలింగం. ఎవరై ఉండాలి? పార్వతీదేవి, ఉమాదేవి. తత్శబ్దం ఓన్లీ, తగార దకారాంత స్త్రీలింగ తత్శబ్ద సాతే తాహ సహతౌతే పుంలింగం, సాతే తాహ స్త్రీలింగం. అక్కడ ఉమాదేవి అని చెప్పబడింది కాబట్టి ఇక్కడ సా, ఆమె, ఆమె అంటాం చూసారా. ఆమె, ఆమెను కాదండోయ్, ఆమె, ఆమె అంటే తెలుగులోనే కదా. ఆ స్త్రీ షీ ఊవాచ, చెప్పింది, పలికింది, మాట్లాడింది. ఏమని? బ్రహ్మ ఇతి అంటే ఆన్సర్ ఇచ్చేసింది. కిం యక్షం, కిం యక్షమా? బ్రహ్మ అంది, అయిపోయింది ఆన్సర్. బ్రహ్మ ఏ బ్రహ్మ అండి? చతుర్ముఖ బ్రహ్మవా? చతుర్ముఖ బ్రహ్మ వస్తే బ్రహ్మ అని చెప్పాలి, దీర్ఘం చెప్పాలి. బ్రహ్మ అంటే ఈ యొక్క నిర్గుణం బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ మహీయద్వం ఏతత్ విజయే బ్రహ్మణ. ఇంతవరకు మీరు ఈ విజయం అంతా కూడా ఈ రాక్షసుల మీద, అసురుల మీద విజయం అంతా మీ విజయం అనుకుంటున్నారే, ఆ విజయం ఎవరితో తెలుసా? ఆ విజయం ఈ బ్రహ్మది. మహీయధ్వం అంటే ఆ యొక్క వైభవం, ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ గౌరవం, ఇదంతా కూడా ఆయనకి సంబంధించిందయ్యా. మహీయధ్వం ఏతత్ అంటే ఈ విధంగా, ఈ యొక్క యుద్ధంలో ఏదైతే జరిగిందో ఈ విధంగా అని అర్థం. ఏతత్, ఏదైతే మీరు మీ విజయం అనుకుంటున్నారో ఆ విజయం. బ్రహ్మ, బ్రహ్మణ విజయే. వై అంటే, వై అంటే మాత్రమే అని అర్థం. బ్రహ్మణో వా అని, వా అనేటువంటిది వై అని మార్చుకోవాలి. బ్రహ్మణ వై ఏతద్విజయే అని ఉవాచ, చెప్పింది పార్వతీదేవి. ఈ విజయం అంతా కూడా ఆ యొక్క బ్రహ్మది అని చెప్పి చెప్పింది. చెప్పిన తర్వాత తతః హ ఏవ విదాంచకార ఇతి బ్రహ్మ. ఇప్పుడు మనం ఊహించాలన్నమాట, ఆ ఒక్క మాటలో ఉమాదేవి అంత ఆ బ్రహ్మ జ్ఞానాన్ని ఇంద్రుడికి ఇచ్చేసింది. ఏమని ఇచ్చిందని? తతః హ ఏవ. ఉమాదేవి చెప్పడం వల్ల ఆ ఏదైతే మీరు చూసారో అది బ్రహ్మం అని చెప్పడం వల్ల ఆ బ్రహ్మ ఎవరు అనేటువంటి జ్ఞానం, ఆ యక్షుడు ఎవరు అనే జ్ఞానం ఈ ఇంద్రుడికి కలిగింది. బ్రహ్మ, ఆ యక్షుడు ఎవరు? బ్రహ్మ. కాన్షియస్నెస్, బ్రహ్మన్, పరబ్రహ్మన్, చైతన్యం, ఆత్మ ఆర్ పరమాత్మ, అన్ని పర్యాయ పదాలండి. ఏమిటండి ఇన్ని ఆత్మలు ఉన్నాయా అండి అని అనకండి, పర్యాయ పదాలు. పర్యాయ పదాలు అంటే ఏమిటండి అని అనకండి, మండి సినోనిమ్స్. ఈజీ మాట కోసం ఇంకో మాట చెప్తే అది ఇంకా కష్టం ఉంది, దానికోసం ఇంకొక మాట చెబితే అదే అర్థం కాలేదన్నాడు. ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది, చెప్పిన మాట కంటే ఇంకొక మాట ఎప్పుడు కష్టంగా ఉంటుంది. ఇదేమంటే అదిగా అర్థం కాలేదని ఇది చెప్తే ఇది అర్థం కాకుండా పోయిందండి. అట్లా కాకుండా అవన్నీ కూడా సినోనిమ్స్ అంటాం. విదాంచకార, విదాంచకార అంటే తెలుసుకున్నాడు, న్యూ తెలుసుకున్నాడు అని అర్థం. ఏమని తెలుసుకున్నాడు? బ్రహ్మ ఇది, బ్రహ్మ అని తెలుసుకున్నాడు. ఎవరు? ఇంద్రుడు. బ్రహ్మాన్ని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ శ్లోక మంత్ర, రెండవ మంత్రం.
తస్మాద్వా ఏతే దేవాః అతితరామివాన్యాన్ దేవాన్ యదగ్నిర్వాయుం ఇంద్రః 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 తే హేనన్నేదిష్టం పస్పర్షుః తే హేనత్ ప్రథమో విదాంచకార బ్రహ్మేతి.
సో ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు ఇంద్రుడు. మొట్టమొదటగా సాక్షాత్తు బ్రహ్మం నుంచే పొందడం కష్టం, అందుకని సగుణ రూపంలో ఉమాదేవి రూపంగా కనపడి ఆ యక్షుడు బ్రహ్మం అని చెప్పిన తర్వాత బ్రహ్మజ్ఞానం కలిగింది ఇంద్రుడికి. ఇప్పుడు ఇంద్రుడు ఏం చేయాలి? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఇంద్ర? ఎందుకు వచ్చాడు ఇంద్రుడు? యక్షుడు ఎవడని తెలుసుకోవడానికి వచ్చాడు. తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? బ్రహ్మమని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేయాలి? అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? వాయువు అగ్ని దేవతలు ఉన్న చోటికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? అక్కడ నేను చూసింది ఎవరిని అని చెప్పాలి. ఏమని చెప్తాడు? పార్వతీ దగ్గర నుంచి ఏమైతే విన్నాడో అదంతా కూడా ఆ అగ్నికి, వాయువుకి, మిగతా దేవతలందరికీ చెప్తాడు. ఫస్ట్ అగ్నికి చెప్తాడు. అగ్నికి చెప్పడం వల్ల అగ్నిదేవుడు సాక్షాత్ ఇంద్రుడి దగ్గర నుంచి విన్నాడు. అందుకని ఇంద్రుడి తర్వాత అగ్ని, వాయువు గొప్పవాళ్ళు. అగ్ని, వాయువు తర్వాత పృథివీకి, జలదేవతకి, వీళ్ళందరికీ చెప్తారన్నమాట. అందుకని ఇంద్రుడు ఎందుకు గొప్పవాడు అంటే సాక్షాత్తు ఆ సరస్వతీదేవి దగ్గర నుంచే బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు గనక ఇంద్రుడు గొప్పవాడు. ఆ ఇంద్రుడి దగ్గర నుంచి అగ్ని పొందాడు గనక అగ్ని గొప్పవాడు అనే విషయం చెప్పబడుతోంది ఈ మంత్రంలో. ఏతే దేవాః అతితరాం ఇవ తస్మాద్వై. తస్మాద్వై అంటే ఈ యొక్క దేవతలు, ఏతే దేవాః ఈ దేవతలు తస్మాద్వై ఆ ఇంద్రుడితో, ఆ యక్షుడితో సంబంధం కలిగి ఉండడం వల్ల. అగ్ని వెళ్ళాడు చూశాడు, వాయు వెళ్ళాడు చూశాడు, సంభాషణ కూడా జరిపాడు. ఇంద్రుడు ఉమాదేవిని ప్రత్యక్షం చేసుకున్నాడు. సి డైరెక్ట్ అసోసియేషన్ అలా ఉండడం వల్ల అన్యాన్ దేవాన్ అతితరాం, అందరి దేవతల కంటే, ఇతర దేవతల కంటే కూడా వీళ్ళు శ్రేష్ఠులు, ఉన్నతమైన వాళ్ళు అని అర్థం. అందరికంటే కూడా. ఎందుకంటే పాండవులందరిలో కంటే అర్జునుడు గొప్పవాడు కదండి. ఎందుకండి? ఈజ్ అసోసియేటెడ్ విత్ లార్డ్ కృష్ణ. భీముడు కూడా అసోసియేటెడే, ధర్మపుత్రుడు కూడా, యుధిష్ఠిరుడు కూడా అసోసియేటెడ్ కృష్ణ. కానీ అర్జునుడికి ఉన్నటువంటి సంబంధం కృష్ణుడితో మరి ఏ పాండవులకి లేదు. ఎందుకని? ఆ బ్రహ్మ విద్యని కృష్ణుడి దగ్గర నుంచి పొందాడు అర్జునుడు. అందుకని అర్జునుడు చాలా గొప్పవాడు. అదేవిధంగా ఇంద్రుడు గొప్పవాడు. ఈ దేవతలు కూడా అగ్ని వాయు మాత్రమే, మిగతా దేవతలందరికీ అది లేదు. అతితరాం అంటే గొప్పవాళ్ళు అని అర్థం. యత్ తే అగ్ని వాయు ఇంద్ర నేదిష్టం పస్పర్శు. అగ్ని వాయు ఇంద్ర ఈ ముగ్గురు కూడా, ఈ దేవతలు నేదిష్టం పస్పర్శు ఏతత్, ఈ యక్షుడితో అతి సమీపంగా సంబంధం కలగడం జరిగింది కనుక అది కారణం. వీళ్ళందరూ ఎందుకు గొప్పవాళ్ళండి? సాక్షాత్తు ఆ బ్రహ్మంతో, యక్ష రూపంలో ఉన్నటువంటి బ్రహ్మంతో సంబంధం కలిగి ఉండడం వల్ల ఆ ప్రాప్తం వాళ్ళకి కలిగింది. అందువల్ల వాళ్ళు గొప్పవాళ్ళు. తే అగ్ని వాయు ఇంద్ర నేదిష్టం పరిస్పర్శు యత్, దాని వలన, ఆ కారణం చేత, బికాజ్ ఆఫ్ దట్, తే ప్రథమ విదాంచకార, ముందు తెలుసుకున్న వాళ్ళు వాళ్ళు. ప్రథమ విదాంచకార ఏనత్ కిం బ్రహ్మ ఇది, ఈ బ్రహ్మం ఏమిటి అని తెలుసుకున్న వాళ్ళు ముందు వాళ్ళు గనక వాళ్ళు పూజార్హులు, గౌరవనీయులు అని అర్థం. మిగతాది వచ్చే వారం చూస్తాం.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.